ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। చదువుతున్నది భగవద్గీత యథాతం అధ్యాయం 10 శ్లోకం సంఖ్య 10. అధ్యాయం పేరు భగవద్విభూతి. తేషాం సతతాం యుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం ఏన మాముపయాంతి తే తేషాం సదత యుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం ఏన మాముపయాంతి తే. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురుమీలితం మేన తస్మై శ్రీగరువే నమ. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం ఏన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే హిమతే భక్తివేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సారస్వతీ దేవీ గౌరవాణీ ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదాన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరత్విషే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతి గోపేశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరీ వృషభానుసుతే దేవీ ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. మనం భగవద్గీత యథాతం అధ్యాయం 10, అధ్యాయం పేరు భగవద్విభూతి, శ్లోకం సంఖ్య 10 గురించి చర్చిస్తున్నాం. తేషాం సతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం తదామి బుద్ధియోగం తం ఏన మా ఉపయాంతితే. భావం ఏంటంటే, ప్రేమతో నా సేవయందు నిరంతర ఆసక్తులైన వారికి నన్ను చేరగల బుద్ధియోగమును నేను అసగుదును. భాష్యం ఎంతమంది శ్రద్ధగా విన్నారు? ప్రభుపాద భాష్యం పూర్తి చదివాను కదా, అందులో శ్రద్ధగా విన్నారా? అది సులభంగా ఉంది ప్రభుపాద భాష్యం. ఇప్పుడు దాంట్లో ముఖ్యమైన విషయాన్ని మనం చర్చించుకొని అర్థం చేసుకునే ప్రయత్నం మనం చేద్దాం. మన ఇంతకుముందు తరగతులు మనం తెలుసుకున్నాం, 1 నుంచి 1వ అధ్యాయం నుంచి 6వ అధ్యాయం వరకు కర్మయోగం ప్రస్తావన తెలియజేయడం జరుగుతుంది. 7వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు పూర్తిగా భక్తితో సేవ గురించి వివరణ ఉంటుంది. ఇక 13వ అధ్యాయం నుంచి 18వ అధ్యాయం వరకు జ్ఞానయోగానికి సంబంధించిన ప్రస్తావన వస్తుంది. 9వ అధ్యాయంలో ప్రస్తావన ఏంటంటే, భగవంతుని యొక్క వివరణ ప్రకారం ఏ విధంగా శుద్ధ భక్తుడు అంటే పవిత్ర భక్తుడు కావాలి అనే విషయాన్ని కూడా 9వ అధ్యాయంలో తెలియజేశారు శ్రీకృష్ణ భగవానుడు. తెలియజేసి నీవు శుద్ధ భక్తియుత స్థాయికి రావాలి అని చెప్పిన తర్వాత 10వ అధ్యాయంలో యొక్క వివరణ ఏంటంటే, భగవద్విభూతి. భగవద్విభూతి అంటే వివిధ రకాల విభూతుల్ని భగవంతుడు తెలియజేస్తున్నారు. ఏంటా విభూతులు అని ఏమైనా గుర్తున్నాయి మనకేమైనా? ఏ విభూతులు చెప్పాడు భగవంతుడు? కొన్ని ఉదాహరణలు ఏమైనా చెప్పగలరా మనకేమైనా గుర్తున్నవి? ఉదాహరణకి సే ఫర్ ఎగ్జాంపుల్ ప్రసోహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశి సూర్యో రైట్ అంటే ఏమి ప్రసోహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశి సూర్యో సూర్యునిలో ప్రకాశించే ఆ శక్తిని నేనే ప్రసోహమప్సు కౌంతేయ నీటిలోనట్టి రుచిని నేనే అలాగే మృగేంద్ర వైనతేయశ్చ పక్షిణాం పక్షుల్లో నేను గరుడమంత్రై ఉన్నాను గరుడు పక్షిని ఆ విధంగా కొన్ని ఉదాహరణ చెప్పగలరా ఏం చెప్పాడు విభూతులు ఆ విభూతిని తెలుసుకోవడం ద్వారా ఏమవుతుంది మన భవనం పట్ల మరింత విశ్వాసాన్ని పెంచుకునే అవకాశం ఉంటుంది కొన్ని ఉదాహరణ చెప్పగలరా లౌడర్ ఆ ధను ధనుధారల్లో రావణ్ణి పాండవానాం ధనంజయ అదే మాసానాం మార్గశీర్షోహం దైత్యానాం ప్రహ్లాదశాస్మి లౌడర్ గజేంద్రనాం ఐరావతం ఐరావతం గజ ఏనుల్లో ఐరావతాన్ని ఓకే జయము కోరువాళ్ళు నీతిని వ్రతానాం కమాండర్స్ ఈజ్ స్కంద సో ఈ విధంగా భగవంతుడు అంటే కృష్ణుడు తన విభూతిని తెలుసుకోవడానికి కొన్ని ఉదాహరణ తెలియజేశారు ఈ పదోధ్యాయంలో ఏడో దానిలో కూడా కొన్ని ఉన్నాయి కొంత తెలియజేశారు తర్వాత ఈ పదార్థంలో తెలియజేశారు దీనివల్ల మనం తెలుసుకోవాల్సిందంటే ఇక్కడ శిల ప్రభుపాల భాషను తెలియజేస్తున్నారు సులభంగా ఎవరైతే భగవంతుని పట్ల ప్రేమయుక్త సేవల్ని ఇక్కడ రెండు విషయాలు ఉపయోగించారు ప్రేమ భక్తి ఆ భగవంతుని యొక్క సేవల్ని ప్రేమతో చేసినట్టయితే సో భగవంతు ఇచ్చే ఫలితం ఏంటి ఇక్కడ బుద్ధియోగాన్ని కొసగుదను ఇక ప్రభుపాల భాషను ఎంత చేస్తున్నా అంటే బుద్ధియోగం అంటే ఇక్కడ కృష్ణ చైతన్యం అర్థం చేసుకోవాలి మన సర్వకాల సర్వావస్థల్లోనూ కృష్ణ ఉండడం కోసమే ఇస్కాన్ సంస్థను స్థాపించారు ఎవరైతే 24 గంటలు కూడా కృష్ణ స్మరించాలనే ఆసక్తి ఉంటుందో వాళ్ళకి ఇస్కాన్ సంస్థ ప్రయోజనం నిజంగా అర్థమవుతుంది దానికి ప్రయోజనం అది ప్రభుపాల వారు ఆత్మ సాక్షాత్కార శాస్త్రం ఈ గ్రంథంలో తెలియజేస్తారు ఏ విధంగా అయితే కలెక్టర్స్కి ఒక యూనియన్ ఉంటుంది కలెక్టర్స్ యూనియన్ అదేవిధంగా ఆటో వాళ్ళకి ఒక యూనియన్ ఉంటుంది ఆటో యూనియన్ అదేవిధంగా నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ ఎన్జిఓస్ వాళ్ళకి సంఘం ఉంటుంది అదేవిధంగా ఎవరైతే తీవ్రంగా భక్తిత్వ సేవలు ఆచరించాలి అని అనుకుంటారో వాళ్ళు కూడా ఒక వేదిక ఉంది ఆ వేదిక ఏంటి అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘాన్ని శ్రీల ప్రభుపాల స్థాపించారు పూర్తి లాభాన్ని పొందాలనుకున్న వాళ్ళకి ఈ సంఘం యొక్క ఉపదేశాలు తీసుకొని వాళ్ళ శుద్ధ భక్తుల్ని కావచ్చు ప్రభుపాల వారు కొన్ని ప్రమాణాలని ఏర్పాటు చేశారు వాటిని పాటించడం ద్వారా మనం శుద్ధ భక్తి స్థాయికి రావచ్చు అందులో ఎలాంటి సందేహం లేదు ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా వీటిని పాటించి ఫలితాన్ని పొందుతున్నారు అందులో ఎలాంటి సందేహం లేదు దీనికి సంబంధించి ఒక జరిగిన చరిత్రని అంటే స్వయంగా శ్రీకృష్ణ భగవాన్ ఉన్నప్పుడు చరిత్ర మీద ఉన్నప్పుడు ఆ జరిగిన చరిత్రని మనం తెలుసుకుందాం ఏ విధంగా ఈవెన్ వ్యతిరేక దశలో ఉన్నప్పటికీ కూడా కొంత వ్యతిరేక భావన ఉన్నప్పటికీ కూడా భగవంతుని యొక్క నామాన్ని భగవంతుడు సంబంధించినటువంటి అని చెప్పుకున్నాం కదా, నామ రూప గుణ లీలలు, వీటికి అనుసంధానమైనప్పుడు ఏ విధంగా అతను పవిత్రమై తిరిగి భగవంతుని యొక్క సహచరుడు అవుతాడు అనేది మనం తెలుసుకున్నాం. ఒకనొక సమయంలో స్వయంగా ధరిత్రి మీద భగవంతుడు శ్రీకృష్ణుడు లీలలు చేసే సమయంలో కృష్ణుడు ఎక్కడున్నాడప్పుడు నందగ్రామంలో, నందగ్రామం నుంచి రావడం, బృందావనం, ఇతర పరిసర ప్రాంతాల్లో గోవుల్ని ఎన్ని లక్షల ఆవులు ఉండేది అన్న మహారాజుకి? 9 లక్షల ఆవులు ఉండేవి. ఈ 9 లక్షల ఆవులు తీసుకెళ్లేవాళ్ళు బృందావన యాత్ర వెళ్ళిన వాళ్ళకి మాకు తెలిసి ఉంటుంది. ఒక ప్రదేశంలో తేర్ కదంబ అనే ప్రదేశంలో కృష్ణుడు అక్కడ ఉండి ఆ చెట్టు మీద తన వేణుని వాయించినప్పుడు ఆ అన్ని ఆవులు ఆయన దగ్గరికి వచ్చి ఇలా ఆయన తేరిపారు చూసేదన్నమాట. అన్ని వచ్చిన తర్వాత అన్నింటినీ లెక్క చూసుకొని తర్వాత ఒక్కో రోజు ఒక్కో వనాలు తీసుకెళ్లేవాడు. 12 వనాలు పేరు తెలుసా? ఎక్కడ గుర్తున్నాయా? 12 వనాలు. ఎప్పటి నుంచి రాధాష్టం ప్రిపేర్ కండి, రాధాష్టం కుజుకి నుంచి ప్లాన్ చేసుకోండి. సో 12 వనాలు, 12 వనాల్లో ఏదో ఒక వనానికి చాలా అసంఖ్యాకమైన వన అంటే అధికమైన వనాలు ఉన్నాయి. అందులో ఈ 12 వనాలు చాలా ముఖ్యమైనవి బృందావనంలో. ఒక్కొక్క వనానికి కృష్ణుడు తీసుకెళ్లేవాడు. ఆ తర్వాత తిరిగి వచ్చేటప్పుడు శ్రీమద్ భాగవతం ప్రకారం అంత పెద్ద వర్ణన, తిరిగి కృష్ణుడు నందగ్రామానికి తిరిగి వచ్చేటప్పుడు అతని ఆ వర్ణన అందరూ చూడాలనుకుంటారు. ఆ ప్రత్యేకమైన ఇళ్ళ అమరిక, తన ముందునంటి స్తంభాలు అంతా కూడా ఆ స్థూపాలు అంటే అన్నింటిలో కూడా వాళ్ళు వెళ్ళి గోపికలు తన యశోదమాత అందరూ కూడా ఎంతో ఉత్సాహంతో ఆ కృష్ణమలదాములు ఆవులందరూ వచ్చి ఆ సన్నివేశం చూడడానికి ఎప్పుడు ఉత్సాహంగా ఉండేవాళ్ళు అనమాట. అదో పెద్ద వర్ణన, అంత ఆసక్తికరమైన సంఘటన అది. ఆ విధంగా లీలలు జరిగే సమయంలో ఒకనొక అడవిలో ఒక పేరు మోసినటువంటి గజదొంగ ఉండేవాడు. ఆ గజదొంగ దోపిడీదారుడికి ఒక కుమారుడు కూడా ఉండేవాడు. వాడు దారి దోపిడీ చేస్తూ వాళ్ళు జీవనోపాధి చేస్తున్నారు. ఇలాగా ఒకరోజు ఎవరు వాళ్ళకి యాత్రికులు ఎవరు దొరకరు. సరే వాళ్ళు పూర్తిగా విసిగి వెళ్ళే సమయంలో మన విధంగా భాగవత ప్రవచనం చెప్పుకుంటామో అట్లా అడవిలో ఒక పన్న కుటీరంలో ఒక భక్తుడు భగవంతుని యొక్క లీల గురించి వచ్చేస్తున్నాడు. శ్రీమద్ భాగవతం గురించి చర్చిస్తూ కృష్ణుడు ఏ విధంగా ఉంటాడు, కృష్ణుడు ఏమేమి ధరించి ఉంటాడు అని చక్కగా కీర్తిస్తున్నాడు కృష్ణుణ్ణి. ఆ కీర్తించే సమయంలో ఈ దోపిడీ దొంగ అతని కుమారుడు అటుగా వెళ్ళడం జరుగుతుంది. విధంగా కృష్ణుడు అనే బాలుడు కౌస్తుభ హారం ధరించి ఉంటాడు. విధంగా చేతికి అందమైనటువంటి వెళ్ళి కూడా వేసుకుని ఉంటాడు. నవలి పించం ధరించి ఉంటాడు. విధంగా అంత వర్ణన చేస్తున్నాడనమాట. ఈ వర్ణన చేస్తుంటే ఎప్పుడైతే ఈ కౌస్తుభని ధరించి ఉంటాడు అని ఎప్పుడైతే అది వినపడుతుందో, ఓహో ఇక్కడేదో హారం గురించి తర్వాత విలువైన ఆభరణాల గురించి చర్చ జరుగుతుంది, మనకేమైనా ఉపయోగపడుతుందేమో కదా. భక్తులు ఏంటంటే ఆసక్తి అనేటువంటి భవన క్రియలు దొరికినట్టయితే ఇక్కడేదో సంథింగ్ మనకు ఉపయోగపడే భక్తి సేవలకు ఉపయోగపడే సమాచారం ఏదో ఉంది అని చెప్పేసి వెంటనే ఆ చర్చలో పాల్గొంటాడు. ఇతని భావన ఏ విధంగా ఉంది? దొంగతనం చేయాలనే బుద్ధి ఉంది కాబట్టి ఏం చేశాడు అతను? ఏదో ఆభరణ సంబంధించిన సమాచారం ఉంది అని వెళ్ళేసరికి వెంటనే లోపలికి వెళ్ళాడు. కొంతమంది చాలా మంది చూస్తుంటాం మనం, మందిర నుంచి ఎంతోమంది అటుగా వెళ్తుంటారు దారులు, ఎంతోమంది కొన్నిసారి పరిచయాల్లో మనం తెలుస్తుంది అనమాట. స్వామి ఇక్కడి నుంచి నేను ఒక 15 సంవత్సరాలు తిరుగుతున్నాను, ఏ రోజు గుళ్ళోకి రాలేదు, కానీ ఇంత బాగుంటుంది నాకు తెలియదు అంటాను. అంటే హరే కృష్ణ జపం చేయడం, భక్తులకు సాంగత్యం, అంటే ఆ విధంగా వాళ్ళ జీవితం గడుస్తుంటుంది. అక్కడి నుంచి అంత నమస్కారం పెట్టుకొని వెళ్ళిపోవడం. ఆ విధంగా ఎప్పుడైతే ఒక ఆభరణం అనే విషయం తెలిసిందో లోపలికి వచ్చాడు, క్లాసులకు వచ్చినాడు. ఆయన చాలా ఆసక్తి గల భక్తుడిలాగా ప్రవచనంలో కూర్చున్నాడు. ప్రవచనంలో కూర్చొని వింటున్నాడు, అని చెప్పే విన్నంత వింటున్నాడు. మరి సాధారణంగా మన భావత ప్రవచనం అనేది ఏం చేస్తాం మనం, ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా అని అడుగుతాం. అట్లా ఈ భక్తుడు కూడా ఏమైనా ప్రశ్న అంటే అడగండి అన్నాడు. ఇతనంతా కూడా ఆభరణాల మీదే ఉంది ధ్యాస అంతా. స్వామి మీరు ఎవరో బాలు గురించి చెప్పారు కదా, అప్పుడు సరిగా సరి గుర్తుపెట్టుకోలేకుండా మళ్ళీ అడిగాడు, ఆ అబ్బాయి పేరేంటి, ఎక్కుంటాడు, అది ఏ విధంగా గుర్తుపట్టవచ్చు అంటే అప్పుడు ఆయన వివరణ ఇచ్చాడనమాట. అతని పేరు కృష్ణుడు, అతను బృందావనంలో సంచరిస్తూ ఉంటాడు, కొన్ని సమయంలో గోవర్ధన పర్వతం కూడా వెళ్తూ ఉంటాడు, నీలమేగా శ్యాముడు అని చెప్పేసి వివరణ తీసేసరికి ఇంకా అది గుర్తుపెట్టుకోవాలి కదా. ఎందుకు గుర్తుపెట్టుకోవాలంటే వాళ్ళిద్దరికీ చర్చ చేసుకున్నారు. ఇప్పుడు ఇంత విలువైన ఆభరణాలు ఈ బాలుడు ధరించాడు, ఏదో విధంగా ఈ అబ్బాయిని దొంగిలించి అబ్బాయి దగ్గర ఉండి ఆభరణంలో ఉంటే కూడా మద్దతు చేసుకోవాలి అని ఆలోచించి ఈ చర్చ ఎప్పుడైనా విన్నారు, మీరు విన్నారు ఎప్పుడైనా? ఓకే, ఎంతమంది విన్నారు చేతని? ఓకే, విన్నప్పుడు కొత్తగానే ఉంటుంది. వెళ్తున్నాడు, వాళ్ళిద్దరు చర్చించుకున్నారు, వాళ్ళిద్దరు చర్చించుకొని ఈ ఆభరణాలు ఏ విధంగా దొంగిలించాలి అని వాళ్ళని చేసుకొని వాళ్ళ తండ్రి గారు ఈ ఆ బాధ్యతని ఈ అబ్బాయికి అప్పచెప్పేస్తాడు. ఎలాగైనా సరే నీకు బాలుడు కాబట్టి ఇతనితో నేను మచ్చిగా చేసుకొని ఏ విధంగా ఆభరణాలని దొంగిలించాలి. సరే గుర్తుపెట్టుకోవాలి కదా, అంత విరుణంతా కూడా అక్కడి నుంచి ఆ ప్రదేశం చేరుకోవాలి. పేరేమో కృష్ణుడు, వృందావనంలో ఉంటాడు, ఉన్న పరిసరాల్లో గోవర్ధనం, ఈ మూడిని గుర్తుపెట్టుకున్నాడు. సో దారిపొడని ఏం చేస్తున్నాడు అతను? కృష్ణ, గోవర్ధన్, వృందావన్, ఇది మంత్రం. అతని ఇంటెన్షన్ ఏంటి, అతని అంతర్గత భావన ఏమిటి, ఏ విధంగా దొంగిలించాలనే భావన. పూజ ఎంతోమంది యాత్రికుల్ని వాళ్ళు కొట్టి చంపి వాళ్ళు దోచుకున్న వ్యక్తి ఈవిడ భగవానికి నామాన్ని జపించగలిగే అర్హతని అంటే ఆ అదృష్టం నోచుకున్నాడు. అది దాని యొక్క ప్రభావం మళ్ళీ ఎంత ప్రభావం చూపిస్తుందని మనం తెలుసుకున్నాం. దారిపొడను మర్చిపోతానేమని చెప్పేసి ఇదే మంత్రం ఆయనకి, కృష్ణ, గోవర్ధన్, వృందావన్, కృష్ణ, గోవర్ధన్, వృందావన్. అది చెప్పండి, కృష్ణ, గోవర్ధన్, వృందావన్. ఇలా చెప్పుకుంటూ వెళ్తున్నాడు, సరిగ్గా వృందావనం చేరుకున్నాడు. వృందావనం చేరుకొని ఈ విధంగా ఇలాంటి పోలికలున్న అబ్బాయి, కృష్ణుడనే పెరగలే అబ్బాయి ఎక్కడ దొరుకుతాడు, ఎక్కుంటాడు అని, ఆయన యమునా తీరంలో ఉన్నాడు అని సమయం చెప్పి అడిగి చూస్తే అప్పుడు అక్కడ ఉండడు. సరే ఇంకో ప్రదేశం చెప్తారు, కేసీ ఘాట్ అని చెప్పేసి అక్కడ వెళ్ళడం జరుగుతుంది. ఈ విధంగా వృందావనంలో ముఖ్యమైనటువంటి లీలాస్థానం చూసేశాడు. ఇక్కడ ఏమైంది, ఎప్పటికైతే వృందావనం అడుగు పెట్టాడో, వృందావనం ఎలాంటిది, ఎంతో పవిత్రమైన క్షేత్రం. ఆ వృందావనం యొక్క మహాభక్తుల యొక్క పాదొళి సోకిన వెంటనే అతనిలో క్రమంగా మార్పు చోటు చేసుకుంటోంది. ఎందుకు, ఆ వృందావన వ్రజవాసుల యొక్క పాదులు ఎప్పుడైతే తన చేతికి, తర్వాత వాళ్ళ యొక్క వాళ్ళతో సాంగత్యం, మాటల ద్వారా సాంగత్యం, ఎక్కడిపోయినా వృందావనంలో ఏం వినపడుతుంది మనకి, రాధానామాను వినే అవకాశం దొరుకుతుంది. తర్వాత ఎల్లప్పుడూ నామసంఖ్య జరుగుతుంటుంది వృందావనంలో. వృందావన గొప్పదనం ఏంటి, ఎల్లప్పుడూ నామసంఖ్య జరుగుతుంటుంది. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే, హరే రామ, హరే రామ, రామ రామ, హరే హరే. సో నామసంగీతం వినే అవకాశం దొరికింది, గొప్ప భక్తుల యొక్క సాంగత్యం లభించింది, వైష్ణవుల యొక్క పాదాలు దొరికింది. ఇవన్నీ సాధారణంగా దొరికే వస్తువులు కాదు ఇవన్నీ కూడా. ఇంకా గురువు దగ్గర నుంచి ఏదో దీక్ష తీసుకుంటారు వాళ్ళు, బాగా గుర్తుపెట్టుకొని వాటిని పొందాలి. ఆ గురువు యొక్క పాదులు కావచ్చు, గురువు యొక్క ఉచిష్ట, గురువు యొక్క చరణామృతం, ఇది వాటిని స్వీకరించాలి. ఇప్పుడు ఆ మహాభక్తుల యొక్క పాదులు ఆచారాలంతా కీర్తిస్తారు,
భక్తిన ఠాకూర్ కావచ్చు, నతన్ దాస్ ఠాకూర్ కావచ్చు, లోచన్ దాస్ ఠాకూర్ కావచ్చు, అందరూ కీర్తనలు ఏం చెప్తారంటే ఈ మహాభక్తుల యొక్క సాంగత్యం పొందే చాలు, పాదుల్లో పొందే చాలు. ఆ విధంగా అతను వీటి ద్వారా పవిత్రం కావడం వల్ల కొంత మార్పు అనేది వచ్చిందనమాట, కొంత మార్పు వచ్చింది. చివరికి అతను కృష్ణుని గుర్తుపట్టాడు, వెళ్ళి పలకరిస్తున్నాడు, ఓ కృష్ణ నేను నీతో స్నేహం చేయాలనుకుంటున్నాను, మరి నాతో స్నేహం చేయడం నీకు ఇష్టమేనా అని అడతాను అనమాట. అప్పుడు కృష్ణ ఇచ్చిన సమాధానం ఏంటి, కృష్ణుని సమాధానం ఏంటి, నేను ప్రపంచానికి ఎంత చెప్తున్నాను, నేను ప్రపంచానికి ఎంత చెప్తున్నాను, నాతో మీరు స్నేహం చేయండి, నాతో మీరు స్నేహం చేయండి, మీరు చాలా ఆనందంగా ఉంటారని చెప్పేసి నేను చెప్తున్నాను. కానీ వాళ్ళు వినిపించుకోవడం లేదు. ఏంటి ఆ శ్లోకం అది, భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సూహృదం సర్వభూతానాం జ్ఞాత్వామాం శాంతి మృచ్చతి. ఈ శ్లోకంలో సూహృదం సర్వభూతానాం జ్ఞాత్వామాం శాంతి మృచ్చతి, శాంతిని పొందుతారు ఎప్పుడు, ఎవరైతే కృష్ణుని నిజమైన శ్రేయోభిలాషి స్నేహితుని గుర్తిస్తారో అది నిజమైన శాంతి లభిస్తుంది. నేను చెప్తున్నాను అందరికీ తెలియజేస్తా, ప్రపంచం అంతా తెలియజేస్తున్నాను నేను, నాతో స్నేహం చేయండి అని చెప్పేసి, నిజమైన శ్రేయోభిలాషి అని చెప్పేసి. నువ్వు నా శ్రేయోభిలాషి గుర్తించి నా స్నేహం చేస్తానని అంటున్నావు, ఎందుకు వద్దంటాను, యువర్ మై ఫ్రెండ్, తప్పకుండా స్నేహం చేయొచ్చు అని చెప్పాను. సరే, అప్పటి నుంచి వాళ్ళు స్నేహపూర్వకంగా మెరుగుతున్నారు. కానీ దృష్టి అంతా కూడా ఆభరణం మీదే ఉంది, చెట్లు దొంగిలించాలి, ఏదో వెంటనే ఆభరణాలు దొంగిలించే ప్రయత్నం చేస్తే అది బాగుండదేమో. సో కొంతసేపు స్నేహం చేసిన తర్వాత మళ్ళీ ఆయన ఒక సమయంలో వీటిని దొంగిలిస్తామని ఆలోచన కలిగి ఉండి, సో వాళ్ళతో అక్కడ గోదావరి పరిసర సమీపాల్లో ఇది జరిగిన చరిత్ర, ఇది జరిగిన చరిత్ర. ఆ తర్వాత కొన్ని రోజులు గడుస్తుంది వెళ్ళిపోవడం. ఆ తర్వాత కృష్ణుడు యశోదమ్మ తెలియజేస్తానమాట, నాకు కొత్త స్నేహితుడు పరిచయం అయ్యాడు, మరి ఇంటికి తీసుకుని రావచ్చు కదా, తీసుకొస్తానమ్మా. సరే, ఒకరోజు ఖచ్చితంగా తీసుకొని నా దొంగిలించాలని ఆలోచన వచ్చేసింది, ఇంకా జాప్యం చేయకూడదు, ఆభరణం దొంగిలించాలని చెప్పేసి అనుకున్నాడు. శ్రీకృష్ణ నీ ఆభరణం చాలా బాగున్నాయి, వీటిని నేను వేసుకోవచ్చా అని వేసుకోవచ్చు అంటే వాడు కొంచెంసేపు ఆగి, వీటిని అమ్మగారు తిడతారు అని, సరే నీ స్నేహితుని కదా అంటే సరే వేసుకో అన్నీ వేసుకుంటాడు. కానీ చూస్తే కృష్ణునికి ఆ లేకపోయేసరికి ఇతనికి మదేస్తుంది, తిరిగి నీకే వేస్తే బాగుంటుంది, నాకు నప్పడం లేదు అవన్నీ మార్పు, ఎందుకంటే ఆ సాంగత్యం వల్ల అది మార్చుకున్నాడు, తిరిగి ఇచ్చేసాడు, వేస్తే ఇది నీకు చాలా బాగుంది. కానీ వేసేటప్పుడు ఆభరణాలని కూడా తారుమారైపోతాయి. ఇంటికి వెళ్ళిన తర్వాత యశోదమ్మ అడుగుతుందనమాట, ఆభరణాలన్నీ కూడా తారుమారైపోయాయి, ఏమైందంటే ఈ విధంగా నా స్నేహితుడు వేసుకొని చూడాలన్నాడు అందుకని ఇచ్చాను. సరే, నీకెలాగా వేరే విషయాన్ని తెలియజేస్తాను, నీ స్నేహితుని పిలుచుకుంటా అంటాడు. సరే, స్నేహితుడిని పిలుచుకొచ్చేస్తే మన పూజలు ఏ విధంగా రాధగుని దర్శనం చేస్తారు అట్లా కృష్ణ దగ్గర పెట్టి ఎట్లా అలంకరణ చేయాలనే విషయాన్ని యశోదమాత ఈ స్నేహితుడికి నేర్పించాడు. సో తెలియకుండానే ఆ డ్రెస్సింగ్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళిపోయాడు. ఎవరు, దొంగతనం చేయాలని బుద్ధి వచ్చిన వ్యక్తి ఆల్మోస్ట్ అలా పూజ అయిపోయాడు అనమాట. ఎక్కడి నుంచి స్టార్ట్ అయినది, కృష్ణ నామంతో స్టార్ట్ అయింది. కృష్ణ నీళ్ళు శ్రవణం చేయడం ద్వారా క్రమంగా ఆయన పవిత్రీకరణ సాధ్యమైంది. ఆ తర్వాత దానికి అర్థమైన ఎప్పుడైతే ఆ స్నేహితులు యశోదమాత కృష్ణ పట్ల చూపించే ప్రేమ అని చూపించిన తర్వాత, నేను తుచ్చమైన దానికోసం నేను ఈ దొంగతన యొక్క బుద్ధిని నేను తెచ్చుకున్నాను అని చెప్పేసి ఎంత ప్రేమతో పలకరిస్తున్నాడు కృష్ణుడు. ఇది నిజమైన స్నేహితుడు అని నిజంగానే గుర్తించి అతనిలో ఒక సాకరుడు అయిపోయాడు. కాబట్టి ఇక్కడ ఈ శ్లోకం బట్టి తెలుసుకుందంటే, అతను దొంగ బుద్ధి ఉండి వస్తేనే అతను పరివర్తన చెంది అతన్ని చేరుకునే బుద్ధిని ఆయన భగవంతుడు ప్రసాదించాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఇక్కడ భగవంతుడు ప్రేమతో నా సేవ ఎందు నిరంతర ఆసక్తి లేని వారికి నన్ను చేరగల బుద్ధియుగా నేను వసగుతున్నాను. ఇలాంటి ఒకరి బుద్ధిన వాళ్ళే అదే చేరుకుంటున్నారు. ఇంకా ప్రేమతో సేవ చేస్తే ఇంతకుముందు కూడా భాగవతం ప్రవచనం మనం చెప్పుకున్నాం. మనం భగవంతుని అంటే కృష్ణుని ప్రేమతో సేవ చేస్తే మనం ఏం కోరాల్సిన అవసరం లేదు. కానీ భగవద్గీత ఈ భావ గ్రంథాల్లో తాను తిరిగి ఏం ప్రసాదిస్తాడనే విషయాన్ని కూడా ఇంత ప్రస్తావించారు. ఎన్నో పాపకారాలు తగులుకుంటారు మానవులు, ముఖ్యంగా ఈ త్రిగుణాల వల్ల. కాబట్టి మీరేం భయపడాల్సిన అవసరం లేదు. ఆ త్రిగుణాల నుంచి నేను తప్పిస్తాను. నేను ఏం చేస్తే మీరు ప్రేమతో సేవ చేస్తే ఏంటా శ్లోకం అది? మాంసయో విచారేణ భక్తి యోగేన సేవతే సగుణాన సమైతీతి అయితాన్ బ్రహ్మభూయాయ కల్పతే. ఆలోచన మనం గుర్తుపెట్టుకుంటాం. ఇక్కడ ప్యూర్ మోటివేషన్ అంటే ప్రేమతో సేవ చేయడం. మనకు తెలిసిన విషయమే, భగవంతుడి కృష్ణుడికి కొన్ని వేల కోట్ల మంది, లక్షల కోట్ల మంది ఆధ్యాత్మిక జగత్తులో సేవ చేస్తూ ఉన్నారు. కానీ తిరిగి ఈ భౌతిక ప్రపంచంలో మన యొక్క దుఃఖభూషణ ఈ ప్రపంచం నుంచి తిరిగి మన స్వధామానికి పంపించడం కోసం అతను అర్చామూర్తి రూపంలో వెలిసి ఉన్నారు. అర్చామూర్తితో ఉండి వెలిసి ఉండి మనం చేసే దోషాలన్నీ ఆయన స్వీకరిస్తున్నాడు. మనకి అర్చ సేవలో మన సేవాపరాధాలే, తర్వాత సేవల్లో సేవాపరాధాలే. మనన్నీ ఇంత వాడిని కూడా ఎంతో ఒక పవిత్ర భక్తి వచ్చి సేవలు అందుకో అని చెప్పేసి చెప్పినంత మాత్రానే మనల్ని అర్చన పద్ధతి వాస్తవాన్ని దోపరిగానే సంబంధించింది. మనం అంత పవిత్ర చక్కగా మనం ఆరాధన చేయలేం మనం. కానీ ఆచార్యులు ఏం చేశారంటే మనం బహిర్ముఖంగా శుభ్రతగా ఉండి మనం ఈ బ్రాహ్మణ లక్షణం కలిగి ఉండని చెప్పేసి వీటి కూడా విగ్రహాదని కూడా ప్రాధాన్యత ఇచ్చారు. వాటి మన సమన్వయం చేసుకొని మీరు ప్రచారం చేయండి. శిల ప్రభుత్వ ప్రామాణిక పదవులు ఏర్పాటు చేశారు. దీనే భాగవత ధర్మం, పాంచరాత్రిక విధి భాగవత ధర్మం. ఇందులో నారద భక్తి సూత్రాల్లో ఒక వివరణ ఉంది. ఏమిటా వివరణ అంటే, భగవని యొక్క నామాన్ని ప్రచారం చేసే భక్తుడు భక్తుల పట్ల ఒకవేళ పూజారి అంటే వ్యక్తిగతంగా సేవలు అందిస్తున్నప్పటికీ కూడా సరిగ్గా సరైన గౌరవం ఇవ్వకుండా పోతే కృష్ణుడు ఆ వ్యక్తిగతంగా సేవలు చేస్తున్నప్పుడు కూడా అలాంటి భక్తుల పట్ల ఆనందాన్ని లేదా కృపని ప్రసాదించడం అనే విషయాన్ని స్పష్టంగా నారద భక్తి సూత్రాల్లో తెలియజేశారు. అంటే ఈవెన్ భగవంతుని యొక్క హృదయాన్ని కూడా మనం తెలుసుకోవచ్చు. భగవంతులు ఇంకా స్పష్టంగా తెలుసుకోవచ్చు, శ్లోక రూపంలో చెప్పేశారు. ఏంటది? ఈదం పరమం గుహ్యం మద్భక్తేషు విదాసతి భక్తిమయ పరాంకృత్వ మామే వైశ్యత్య సంశయ అసంశయ. అక్కడ శ్లోకంలో మనకు భగవని హృదయాన్ని స్పష్టంగా తెలుసుకోవచ్చు. ఎవరైతే ఈ శుద్ధ భక్తికి సంబంధించినటువంటి భక్తితో సేవా మార్గాన్ని ఆసక్తిగా ఉన్న భక్తులు తెలియజేస్తారో వాళ్లకు నేను విశుద్ధ భక్తిని ప్రసాదిస్తాను. అంటే మనం చేయాల్సిన డ్యూటీని భగవంతుని గుర్తిస్తున్నాడు. ఏదో విధంగా మీరు నాకు నామాన్ని ఇతరులకు అందజేయాలి, లీలని మీరు తెలియజేయండి. ఆ విధంగా వాళ్ళు భగవంతు సంబంధం ఏర్పాటు చేసుకుంటారు. సంబంధం ఏర్పాటు చేసుకోవడం ఏమవుతుంది? ఈ శ్లోకం ప్రకారం వాళ్ళు చేరగలిగే బుద్ధిని భగవంతు ప్రసాదిస్తాడు. ప్రభువుల భాషను చాలా స్పష్టంగా ఉంది. భగవంతుని చేరుకోవడానికి కావాల్సింది అక్కడ ప్రేమ భక్తి. ఈ భాషం ప్రకారం దాన్ని మనం ఆ సేవల్లో ఏది మందిర ప్రతినిధులు ఇచ్చినట్టు సేవలు మనకి చేస్తారో వాటి పట్ల ప్రేమని భక్తితో ఆశించినట్టయితే మనం తిరిగి భగవద్ధామం చేరుకోవడానికి అవసరమైనటువంటి బుద్ధియోగాన్ని భగవంతుడు ప్రసాదిస్తాడు. దానికి ఇక్కడ భాషల్లో ఇక్కడ బుద్ధియోగము అని ఎందుకు చెప్పుకున్నాం మనం. ఏమిటి బుద్ధియోగం అంటే? కృష్ణ చైతన్యంలో ఉండడమే బుద్ధియోగం. ఈ విధంగా చేసినట్టయితే అతను భక్తి సేవల్లో ఎదగడానికి అవసరమైన అన్ని సదుపాయాలను ఏర్పాటు చేస్తాడు. అవన్నీ కూడా ఎంత చాలా చక్కగా అది ఏర్పాటు అవుతాయంటే అందులో ఎలాంటి సంశయం పడాల్సిన అవసరం లేదు. వ్యక్తిగతంగా నేను స్వానుభవంలో చూసినానంటే ఎప్పుడైతే ప్రభుపాద భగవద్గీత అధ్యయనం చేశామో అధ్యయనం చేసిన తర్వాత నాకు ఒక అవగాహన వచ్చేసింది. ఏ రోజు పూర్తిగా సంపూర్ణంగా భక్తి సేవల్లో నిమగ్నం కావాలి, ఈ జీవితాన్ని పూర్తిగా కృష్ణు యొక్క సేవలో నిమగ్నం చేయాలి, పూర్తిగా జీవితాన్ని ఈ విధంగా బోధ యొక్క సేవలో కృష్ణు యొక్క సేవలో నిమగ్నం చేయాలని ఒక పూర్తి ఒక గట్టి నిశ్చయం చేసుకున్నాం. ఎవడో చదివిన తర్వాత అప్పుడు ఇంకా పూర్తిగా మన సేవల్లో కానీ పూర్తి నిమగ్నం కాలేదు, సంకల్పం చేసుకున్నాం అంతే. ప్రభువాలు బాగా చేయిన తర్వాత ఇక పూర్తి మన జీవితాన్ని కృష్ణు యొక్క సేవలో నిమగ్నం చేసుకోవాలి అని సంకల్పం చేసుకున్నాం. ఇక్కడ వెంటనే ఏమైంది, భౌనిక నామాన్ని జపం చేయడం స్టార్ట్ చేశాం. నామ జపం స్టార్ట్ చేసిన తర్వాత మరిన్ని పుస్తకాలు నాకు అందాయి, ప్రభు రాసిన పుస్తకాలు మరిన్ని అందాయి. ఆ తర్వాత వాటిని అధ్యయనం చేశాం. ఆ తర్వాత మరి భక్తులకు సాంగత్యం లభించింది, తర్వాత ప్రసాదం లభించింది, తర్వాత తీసుకొచ్చి మందిర్లో వచ్చేసాం. అంటే శిష్య రాధాగోవింద సింశగిరిరాజుకి శిలు ప్రభుపాదుకి ప్రేమానంది. అంటే స్వానుభవం నేను తెలుసుకున్నానంటే ఎప్పుడైతే ప్రామాణిక పద్ధతులు అనుసరిస్తే, అంటే భౌనిక నామాన్ని జపించడం, ఈ నామ ప్రభు పెద్దప్రభు కూడా క్లాస్ చెప్తుంటారు, ద నేమ్ విల్ గివ్ ద ఫామ్. భౌనిక నామాన్ని జపించడం వల్ల అన్ని మనకి రూపం అని అంతాయి. సహజంగా భౌనిక నామాన్ని ఎప్పుడైతే జపించడం ప్రారంభించామో క్రమంగా మన భక్తితో సేవలు చేసుకోవడానికి అన్ని రకాల సదుపాయాలని భగవంతుడు ఏర్పాటు చేస్తాడు. ఏదైతే వాటిని మన చక్కగా సద్వినియోగం చేసుకొని తిరిగి ఏం చేయాలి, సంపూర్ణంగా కృష్ణ భక్తి స్వభావంలో రావడానికి ఉండడానికి మనం ప్రయత్నించాలి. సర్వకాల సర్వస్థల్లోనూ కృష్ణుని గుర్తించుకోవడమే ముఖ్యమని చెప్పేసి శ్రీల ప్రభుల బాధ్యత మనం తెలుస్తుంది. సర్వకాల సర్వస్థల్లోనూ కృష్ణుని గుర్తించుకోవాలి, అందుకోసమే ఈ ఇస్కాన్ సంస్థని శిల ప్రభుపాల వారు స్థాపించారు. ఎంత తీవ్రంగా మనం ఆ సంగతి తీసుకుంటే అంత తీవ్రంగా మనం భక్తి సేవలను ఆచరించి మనం 10 మందికి మనం ప్రచారం చేశాను మనం. కాబట్టి ఈ శ్లోకం ద్వారా మనకి అర్థం ఏంటంటే, ఎంత తీవ్రంగా భక్తుడు భక్తి సేవల్ని ప్రేమతో ఆచరిస్తాడో వాళ్ళ దగ్గర నుండి బుద్ధిని, ఆ బుద్ధి యోగాన్ని శ్రీకృష్ణుడు ప్రసాదిస్తాడు. ఇంతకుముందు చెప్పినట్టు ఆ జరిగిన చరిత్రలో సారాంశం ఏంటంటే, ఇలాంటి అనాలుకున్నటువంటి పదున్నప్పుడు కూడా ఒక అదృష్టం చేత ఆయన భగవంతునికి సహచరుడు కాగలిగాడు. ఇక మరి ప్రేమతో సేవ చేస్తే భగవంతుడు అంటే కృష్ణుడు వాళ్ళకి ఇంకా ఎన్ని సదుపాయిస్తాడు, భక్తి సేవలు ఆచరించి ప్రచారించడానికి ఎన్ని సదుపాయిస్తాడు. సో ఈ శ్లోకం ప్రకారం వాస్తవం అంటే వాక్య భగవంతుడు చెప్పింది ఏది కూడా అసత్యం కాదు. తిరిగి చేరడానికి అవసరమైన బుద్ధి యోగాన్ని తప్పకుండా ప్రసాదిస్తాడు, ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఇది ఆ శ్లోకం యొక్క సారాంశం. 9వ అధ్యాయం ప్రకారం 9వ అధ్యాయం ఏంటంటే మంచి విశుద్ధ భక్తుడు కావాలి. ఆ విశుద్ధ భక్తి స్థాయికి చేరుకోవడానికి ఈ విభూతి యోగంలో నుండి వివిధ రకాల విభూతులు తెలుసుకోవడం ద్వారా అతను మరింత సంపూర్ణ విశ్వాసంతో భక్తి సేవలు ఆచరించడానికి సహాయపడుతుంది. సో 10వ అధ్యాయం ఇదొక సప్లిమెంట్ లాగా అనమాట. ఓకే,
జై శిశి రాధా గోవింద నాశక బృందాకి, జై శిశి గిరివర్ధన్ కి, జై శిశి గౌనితాకి, జై శిలా ప్రభుపాద్ కి, జై థాయ్ గోప్తే మనంది హరి హరి బోల్.